ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు భగవద్గీతకు చక్కటైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. ఆ వ్యాఖ్యానం కూడా ప్రశ్నోత్తరాల్లాగా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా విమర్శనాత్మకంగా అందించారు. దానిలో మొదటి అధ్యాయం నిన్నటికి పూర్తయినది, అంటే సుమారు 200 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. ఈవేళ 2వ అధ్యాయం ప్రారంభం 201వ ప్రశ్నతో ప్రారంభమవుతోంది. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈవేళ భగవద్గీతలో మన పఠన భాగంలో 18వ భాగం. స్వామివారు తమ గ్రంథంలో 10వ భాగంగాను 201వ ప్రశ్నగాను అందిస్తూ ఉన్నారు. అడిగేన్, ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమవుతోంది కదా, అంటే ఇక 2వ రంగమనే చెప్పవచ్చునా దీన్ని? ఇంతవరకు ఒక రంగం పూర్తయింది, ఇది 2వ రంగమా స్వామిన్? ఇది 2వ అధ్యాయమే కానీ టెక్నికల్గా చెప్పుకోవాలంటే 2వ రంగం మాత్రం కాదు. ఎందుకంటే ఈ అధ్యాయంలో మొదట కనిపించే 10 శ్లోకాల వరకు, అంటే 11 శ్లోకాలను కూడా కొంతమంది కలిపారు అనుకోండి, వీటిలో వెనకటి అధ్యాయపు కొనసాగింపు కనిపిస్తుంది. అడిగిన అర్థం కాలేదే, చెప్తాను. వెనకటి అధ్యాయం అర్జున విషాద యోగం కదా, అర్జునుడికి కలిగినటువంటి ఒకనొక మానసిక దౌర్బల్యం వివరించబడింది. మరి 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే జ్ఞానమని అర్థం, ఆత్మజ్ఞానం అని కూడా కొందరు కలుపుకున్నారు. అందుచేత ఆ అధ్యాయంలోంచి ఈ అధ్యాయంలోకి రావడానికి వీలుగా ఉండడానికి కొన్ని శ్లోకాలని లింకుగా ఉంచక తప్పదు. ఆ లింకుగా ఉండేవే ఈ మొదటి 10 శ్లోకాలు కూడా. అడిగాను, మరి సాంఖ్యం అంటే సంఖ్యకు సంబంధించిన విషయం అని కదా అర్థం. మరి ఇప్పుడు జ్ఞానం అంటున్నారు దేవర వారు, మరి అలా కూడా చెప్పవచ్చు. ఆత్మ పరమాత్మ అనేవి ప్రకృతి కంటే వేరైనవి, వాటిని 25, 26 అంకెలతో చెప్తారు వేదాంతంలో. మరి మిగిలిపోయినటువంటి 24, అవి ప్రకృతిలో ఉండే మార్పుల వివిధ దశల సంఖ్యలు. ఇలాగా మన చుట్టూ ఉన్న ప్రకృతి తత్వాన్ని, ఈ ప్రకృతి కన్నా వేరైన ఆత్మతత్వాన్ని, ఈ ప్రకృతి ఆత్మలను నియమించే పరమాత్మతత్వాన్ని 1 నుంచి 26 వరకు గల సంఖ్యలతో చెప్పబడడం మనకు ఒక ఆచారం ఉంది కనుక ఈ అధ్యాయంలో ఆ విషయాలు చెప్తారు కనుక దీన్ని సాంఖ్యయోగమని పేర్కొనవచ్చు. ఆ రకంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అడియన్ భోగ్యం, మరి యుద్ధం చెయ్యనని అర్జునుడు అన్నాడు, చెయ్యమని కృష్ణుడు అంటున్నాడు. ఈ సంవాదంలో ఇప్పుడు ఈ ప్రకృతి ఆత్మ పరమాత్మ అనే పదాల అవసరం ఏమొస్తుంది? అసలు ఈ సమస్య గొడవంతా ఏమిటి స్వామి? చాలా మంచి ప్రశ్న. భలే భలే, లౌకికమైన ఏదైనా ఒక పని చేయడానికి ఆత్మ పరమాత్మ ప్రకృతి వంటి విషయమైన జ్ఞానం ఎందుకు అని కదా నీ ప్రశ్న. అసలు అవంటే ఏమిటో తెలుసా నీకు? అడిగే, నిజానికి తెలియదు, కానీ పెద్దల మాటల్లోనూ అక్కడక్కడ ప్రవచనాల్లోనూ కొన్ని పుస్తకాల్లోనూ చదివాను, కొంచెం దాని గురించి అవగాహన ఐడియా ఉంది అంతే. కాదు మరి నేను చెప్తాను విను, కొద్దిగా చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వివరిస్తానే. నీ చుట్టూ ఉన్న పదార్థాలని గమనించు, కొన్ని సజీవులు, కొన్ని నిర్జీవులు, అవునా? అవునడియన్. నా చుట్టూ ఉన్న వాటిల్లో టేబుళ్ళు, కుర్చీలు, ఈ గోడ, ఆ కొండ, ఇల్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ జీవం లేని కాబట్టి నిర్జీవులు. ఇక ఇటుపక్క మనుషులు, అటు జంతువులు, చెట్లు ఉన్నాయి కదా, ఇవి సజీవులు. అంతేనా అడియన్? మరి ఆ రెండిటికి తమ తేడాను గమనించావు కదా, ఆ తేడానే ఆత్మ అని అంటారు. జీవుడు అని కూడా అంటారు దానినే. అందుకే మనుషులు, జంతువులు వగేరాలన్నీ ఆత్మలున్నవి అంటే సజీవులు. ఆత్మలు లేనటువంటివో టేబులు, కుర్చీను అన్న గోడ ఇవన్నీ ఉన్నాయే, అవన్నీ అనాత్మలు అంటే నిర్జీవులు, వాటిలో జీవం లేదు అని అర్థం. అది ఇక్కడ చిన్న సందేహం. ప్రాణం పోయిన మనిషి ఉన్నాడు, లేదా ఒక జంతువు ఉంది, మరి వారిని ఏమనాలి? ఏమనడం ఏమిటి, అవి శవాలు కూడా నిర్జీవులే, ఇంకా దానిలో జీవం లేదు కదా, వాటిని అనాత్మలనే అనాలి, ఆత్మలేనివి అని గుర్తించాలి అడియన్. అంటే అనాత్మ లోపల ఆత్మ ఉండేది అనవచ్చునా? నిజమే, నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టే. అనాత్మలో ఆత్మ ఉండేది, అది పోగానే మరలా ఇప్పుడు ఏమైంది, అనాత్మే అయింది కదా శరీరం. మరి అడిగే ఇంతకీ పరమాత్మ ఎవరు? పరమాత్మ అంటే అనాత్మలోనూ ఆత్మలోనూ కూడా ఉండే సామర్థ్యం గలవాడు పరమాత్మ. స్వామిన్, అసలు ఆత్మ అనే పదానికి అర్థం? ఆత్మ అంటే అంతా వ్యాపించి ఉండేది అని అర్థం. అంతా అంటే ఎందులో అడియన్? ఎందులో ఉంటే అందులో ఒకడని కాదు, నా శరీరం ఆత్మ ఉన్నది కదా స్వామి, నా శరీరం అంతా వ్యాపించి ఉన్నదా లేదా ఒక్కచోట ఉన్నదా అని నా సందేహం స్వామి. దానికి సమాధానం చెబుతాను విను. ఇప్పుడు ఈ గదిలో దీపం వెలుగుతోంది కదా, వెలుగు గది అంతా వ్యాపించి ఉందా లేదా? కానీ దీపం ఎక్కడుంది? ఒక్కచోటే ఉంది. దీపం ఒక్కచోటే ఉంది కానీ దాని వెలుగు మొత్తం ప్రసరిస్తోంది. అలాగే మన శరీరాల్లో ఆత్మ ఒక్కచోటే ఉంటుంది కానీ దాని జ్ఞానం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అడి అని బాగా అర్థమైంది. పరమాత్మ అంటే కూడా ఇలాగే అర్థం చెప్పుకోవాలి. అంతేనా అడియన్? అనాత్మ వస్తువులలోనూ ఆత్మలలోనూ కూడా వ్యాపించి ఉండేవాడు కనుక పరమ ఆత్మ పరమాత్మ. అనాత్మ వస్తువులలో మాత్రమే వ్యాపించి ఉంటుంది కనుక ఆత్మ అని అంటాం. వ్యాపించి ఏం చేస్తుంది ఉంటారు ఇది వీరిద్దరూ? ఇది కూడా సందేహంగానే ఉంది స్వామి. ఏం చేస్తారేమిటి? నియమిస్తారు, కంట్రోల్ చేస్తారు స్వామి. ఈ శరీరంలో ఆత్మ ఉంది కదా, ఇది తన ఇష్టం వచ్చినట్టు కదులుతుందా లేదే? ఆత్మకి ఎలా కావాలంటే అలా యథేష్ట వినియోగార్హంగానే కదులుతుంది శరీరం. అలాగే పరమాత్మ ఆత్మలో ఉంటాడు కనుక ఆత్మ కూడా పరమాత్మకి ఎలా కావాలంటే అలా యథేష్టార్హ వినియోగంగానే ఉంటుంది. అడిగే, ఈ ప్రపంచంలో రెండు రకాల వస్తువులే ఉన్నాయి, ఒకటి అనాత్మ వస్తువు, రెండవది ఆత్మ వస్తువు. రెండింటిలోనూ కామన్గా పరమాత్మ ఉన్నాడు. చెప్తాను విచిత్రం ఏమంటే, ఈ పరమాత్మ ఆ రెండూ లేకుండా కూడా ఉండగలడు. పరమాత్మలో ఉన్న శక్తి ఏమిటి? మనలాగా దాని శరీరం ఉండాలనో, మరొకటి ఉండాలనో, దాని మీద ఆధారపడాలనో ఏమీ లేదు. ఈ రెండు లేకుండా కూడా ఆయన ఉండగలుగుతాడు, ఆత్మ అనాత్మ లేకుండా కూడా. అడిగేను అలాగా. అయితే ఈ ప్రపంచంలో మూడు రకాల వస్తువులు ఉన్నాయని చెప్పచ్చు. ఒకటి అనాత్మ వస్తువు, రెండు ఆత్మ వస్తువు, మూడు పరమాత్మ. ఇంతేనా అడిగాను? ఈ మాత్రం నాకు అర్థమైనట్లేనా? ఎందుకు అర్థం కాలేదు? బేషుగ్గా అర్థమైంది. అనాత్మ వస్తువుని ప్రకృతి అని కూడా అంటారు, పరమాత్మని ఈశ్వరుడని కూడా అంటారు. ఇది వేదాంత పరిభాష. అడిగాన్, ఈశ్వరుడు అంటే కైలాసవాసి అయిన వాడేనా? కాదు కాదు, ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం, నియమించేవాడు అని. కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడి పేరు చెప్పాలంటే రుద్రుడు అనాలి ఆయన్ని. సరే అడిగారు, మరి ఇంతకీ ఈ ప్రకృతి, ఆత్మ, పరమాత్మల ప్రసక్తి ఎందుకు ఈ సంవాదంలో, ఈ యుద్ధరంగంలో వీరిద్దరి మధ్య రావలసి వచ్చింది. ఎందుకంటే రాక తప్పదు కదా, యుద్ధం అనే పనిని తన శరీరం చేస్తున్నదని భావిస్తున్నాడు అర్జునుడు. ఎదుటి వారిని తాను చంపేస్తున్నానని అనుకుంటున్నాడు, అందుచేత చెయ్యను అన్నాడు. కాదయ్యా, నీ శరీరం అనాత్మ, నువ్వు ఆత్మవి. ఆత్మ చెప్పినట్లు శరీరం చేస్తుంది, ఆ ఆత్మ పరమాత్మ చెప్పినట్లు చేస్తుంది అని బోధపరిచి యుద్ధానికి ఉన్ముఖుడిగా చేయవలసిన అవసరం వచ్చి పుడింది మరి ఇప్పుడు. అడిగాను అడిగాను, నిజమే కదూ, పరమాత్మ చెప్పినట్లు ఆత్మ, ఆత్మ చెప్పినట్లు శరీరం పనిచేస్తూ ఉంటే చేసే పని తనది కాదుగా. తనది కానప్పుడు విచారం కానీ సంతోషం కానీ ఉండదు కదా, అది ఎందుకు ఉండాలి? ఒక బ్యాంకు చైర్మన్ గారు ఫలానా వారికి లోన్ ఇమ్మని శాంక్షన్ చేశారనుకో, జనరల్ మేనేజర్ గారు ఆర్డరు పంపించారు, మేనేజర్ గారు అయ్యో డబ్బులు ఇచ్చేస్తున్నామే అని ఏడిస్తే అని అర్థం ఉంటుందా? చక్కగా చెప్తున్నానైనా, నేను చెప్పకుండానే నీకు బాగానే అర్థమైంది. ఈ విషయాన్ని ఇంత సులువుగా నువ్వు గ్రహించావు, కానీ పాపం అర్జునుడికి అర్థం కాలేదో. అడిగాను ఏమిటండి, దాసుని చాలా అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేయకండి, అర్జునుడి కన్నా నేనేమైనా తెలివైన వాడినా కాను కదా. మరే అదే చెప్తున్నాను, చక్కగా చదువుకున్న వారికి అనుమానాలు సందేహాలు ఎక్కువ. వారికి వారు చదువుకున్న శాస్త్ర పద్ధతిలోనే వివరించి చెప్పాలి, అప్పుడే అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. అందులోనూ ఇది వేదాంత రహస్యం, మిక్కిలి గోప్యమైనది, తగిన యోగ్యతలు ఉంటే కానీ చెప్పకూడదు. మరి అడిగేను, అర్జునుడికి ఆ యోగ్యత ఉన్నదంటారా? అది ప్రశ్న. అంటే ఆ యోగ్యతలు అప్పుడు కలుగుతున్నాయి, అవే ఆవిష్కరిస్తున్నారు వ్యాసుల వారు. మొదటి 10 శ్లోకాల్లో సంజయుని చేత ప్రారంభింపచేస్తున్నారు అధ్యాయాన్ని. ఇప్పుడు మొదటి 10 శ్లోకాల విషయమే చెప్పారు దేవరవారు, మరి 2 అధ్యాయంలో ఇంకా 62 శ్లోకాలు మిగిలిన్నాయి, వాటి సంగతి ఏమిటి స్వామి? అంటే 11వ శ్లోకం నుంచి ఆత్మస్వరూప వర్ణనం ప్రారంభమవుతుంది, అది ఇంచుమించు 30వ శ్లోకం వరకు సాగుతుంది. మళ్ళీ 31 నుంచి 38 వరకు క్షత్రియ ధర్మాలు వగైరా లౌకిక కారణాలు చూపించి యుద్ధానికి మళ్లించాలని ప్రయత్నం చేస్తాడు కృష్ణుడు. 39వ శ్లోకం నుంచి అసలు మనందరం కర్మలను ఎలా చేయాలి అనే దాన్ని వివరిస్తూ ఉంటారు. అలా వివరించింది 53వ శ్లోకం వరకు మనకు కనిపిస్తుంది. అంటే నిత్యం మనం చేసే పనులని ఎలా అనుకుంటూ చేయాలి అనేది వివరిస్తారు. దానిని ఏమంటాం, కర్మయోగం అంటాం. ఆ పైన 54 నుంచి చివరి వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఆత్మ, ఆత్మ అంటున్నాం కదా, దానిని సాక్షాత్కరించుకోవాలంటే ఎలా అనే దానిని వివరిస్తూ అందులో తన పాత్ర ఏమిటో కూడా క్లుప్తంగా చెప్పేస్తాడు స్వామి. ఇక 222వ ప్రశ్నగా ఈనాడు సంజయుడు ధృతరాష్ట్రునితో అడిగేన్, ఏమని అంటూ ఈ 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడో దేవరవారు కృపచేయండి అని అనగా స్వామివారు, ఓ అలాగే, ఏముంది 2వ అధ్యాయం మొదటి శ్లోకం? అదే తంతథా కృపయా విష్టం అనే శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది అంటూ ఈనాడు మనకి స్వామివారు భగవద్గీత గురించి ఒక చక్కటి వివరణని అందించారు. స్వామివారి తిరువడిగడిలో అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు అందాలి అని ఆశిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరరావు గారు హైదరాబాదు.